ఈ రోజు మనం భగవద్గీత యథాతథం అధ్యాయం 18 శ్లోకం 19 దీని గురించి ఈరోజు మనం చర్చ చేద్దాం. దీనికి తాత్పర్యం మరియు భాష్యము శ్రీల ప్రభుపాదులు వారి ద్వారా. మొట్టమొదటిగా తాత్పర్యము, మూడు భౌతిక ప్రకృతి గుణముల భేదములను అనుసరించి జ్ఞానము కర్మము కర్త అనునవి మూడు విధములుగా ఉండును, వానిని గూర్చి నా నుండి వినుము. దీనికి భాష్యము, చతుర్దశాధ్యాయమున భౌతిక ప్రకృతి గుణభేదములను వివరముగా వర్ణింపబడినది. ఆ అధ్యాయంలో సత్వగుణము జ్ఞాన ప్రమదమని, రజోగుణము భౌతికమనియు, తమోగుణము మాంద్య ఆలస్యములకు అనుకూలమైనదనియూ చెప్పబడినది. భౌతిక ప్రకృతి గుణములన్నీయూ బంధించినట్టువే కాని ముక్తి మూలకములు కావు. సత్వగుణములో కూడా మానవుడు బద్ధుడైయుండును. సప్తదశాధ్యాయమున భిన్న భౌతిక ప్రకృతి గుణములలో భిన్న విధములైన మనుష్యులు చేయు భిన్న విధములైన పూజలు వర్ణింపబడినవి. ఈ శ్లోకంలో మూడు భౌతిక గుణములను అనుసరించి జ్ఞానమునందును కర్తయందును కర్మయందును గల భిన్న విధములను గూర్చి శ్రీకృష్ణ భగవానుడు తెలుపగోరుచున్నాడు. హోమజ్ఞానతిమిరందస్యాజ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మయ్యం దదాతి స్వాపదాంతికం. వాంఛాకల్పతరోభ్యశ్చ కృపాసింధూభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార్ శ్రీవాసది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ముఖం కరోతి వాచాలం పంగుం లంగాయతే గిరి యత్కృపాతామహం వందే శ్రీగురుం దీనతారినాం. మూడు భౌతిక ప్రకృతి గుణముల భేదములను అనుసరించి జ్ఞానము కర్మము కర్త అనునవి మూడు విధములుగా ఉండును, వానిని గూర్చి నా నుండి వినుము. మనం ఎప్పుడైతే కృష్ణుడి యొక్క ఆశ్రయాన్ని వదులుకుంటామో ప్రతి ఒక్కరూ కూడాను ఈ మూడు గుణాలకు లోనవుతారు. కృష్ణుని యొక్క ఆశ్రయాన్ని ఎవరైతే వదులుకుంటారో మూడు గుణాలకి లోనవుతారు. అంటే ఇక్కడ ఒక మనందరికి ఒక ప్రశ్న రావచ్చు, ఏమిటి అని అంటే, అసలు కృష్ణుడి యొక్క శరణాగతిని మనం ఆశ్రయాన్ని ఎందుకు వదులుకోవాలి? కృష్ణుడి యొక్క ఆశ్రయము అంత ఆనందం కలిగించేసేటువంటిదైతే దాన్ని వదులుకొని మనం ఎందుకు ఈ మూడు గుణాల ఆశ్రయాన్ని తీసుకుంటాము అని ప్రతి ఒక్కరికి మనసులో వస్తుంది. ఎక్కడైనా మనకి బాగా కంఫర్టబుల్ ప్లేస్ ఉందనుకోండి, అక్కడున్నాం అనుకోండి, దానికంటే ఇంకా కంఫర్ట్ తక్కువనే ప్లేస్కి మనం రావడానికి ఆలోచించాం, అక్కడే ఉండాలనిపిస్తుంది మనకి. సో అలాగే ప్రతి ఒక్కరూ ఏమనుకుంటూ ఉంటారంటే, కృష్ణుడి దగ్గర మనకి అంత ఆనందం ఉండేటప్పుడు మనం ఈ భౌతిక ప్రపంచాన్ని ఎందుకు ఎంచుకున్నాం? భౌతిక ప్రపంచాన్ని ఎంచుకుని ఎన్నో రకాలైనటువంటి బాధల్ని మనం ఎందుకు అనుభవిస్తున్నాం అనేటువంటి ప్రశ్న అందరికీ కూడా వస్తుంది. దానికి శ్రీల ప్రభుపాదుల వారు ఉదాహరణగా ఏం చెప్పారు అని అంటే, ఈ యొక్క ప్రతి జీవికి కూడాను కృష్ణునికి ఏవైతే లక్షణాలున్నాయో ప్రతి జీవి కూడా అవే లక్షణాలుంటాయి. ఏ రకంగా అయితే పెద్ద బంగారపు గని ఉందనుకోండి, బంగారపు గనికి బంగారం యొక్క చిన్న ముక్కకి ఏవైతే లక్షణాలు ఒకే రకంగా ఉంటాయో, అలాగే కృష్ణుడు గుణనిధి, సర్వగుణాలను కలిగి ఉన్నటువంటి వాడు కృష్ణుడు. మనకు కూడా ఆ గుణాలున్నాయి, కానీ ఆ గుణాలు చాలా 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 తక్కువగా ఉన్నాయి. మనకి అణు రూపంలో మనకు ఆ గుణాలున్నాయి, కృష్ణుడికి విభు రూపంలో ఉన్నాయి. సరే, కృష్ణుడికి ఉండేటువంటి ఒక గుణం ఏమిటి? ఎప్పుడు కూడా ఆనందించడం, భోగించడం అనేటువంటిది కృష్ణుడికి ఉండేటువంటి ఒక గుణం. కృష్ణుడికి ఏ రకంగా భోగించేటువంటి గుణం ఉందో మనందరికీ కూడా భోగించాలనేటువంటి కోరిక ఉండడం అందరికీ కూడా సహజం. అందుకే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరం కూడా భోగం కోసం ఎక్కడెక్కడో తిరుగుతున్నాం. ఒకరు భోగం కోసం ఫలాన్ని చేస్తారు, ఫలాన్ని చేస్తారు, ఫలాన్ని చేస్తారు. భోగం కావాలి భోగం కావాలి భోగం కావాలి. కొంతమంది రాజభోగం కావాలంటారు. మనకి ఎంత భోగించినా కూడా మనకి భోగించాలనేటువంటి కోరిక మనకి ఇంకా పెరుగుతూనే ఉంటుంది. కారణం ఏమిటి? కృష్ణుడికి భోగించాలనేటువంటి కోరిక ఉంది కాబట్టి. కృష్ణుడు ఎప్పుడు కూడా సర్వం ఎప్పుడు కూడాను ఆయన ఆనందంగా ఉండేటువంటి వాడు. ఆయన లీలలు చేస్తూ తన యొక్క భక్తులతో వాళ్ళకి ఆనందాన్ని పంచి ఇచ్చేటువంటి వాడు కృష్ణుడు. కాబట్టి ఆయనకి దుఃఖం అనేటువంటిది ఏమిటో తెలియదు కృష్ణుడికి. భగవంతుడు కూడా దుఃఖపడితే మరి అతనేం భగవంతుడు? భగవంతుడు అనేటువంటి వాడికి దుఃఖం అంటే ఏమిటో తెలియకూడదు. అలాంటి వాడే భగవంతుడు. అలాగే కృష్ణుడికి దుఃఖం అంటే ఏమిటో తెలియదు. కృష్ణుడు ఎప్పుడు కూడా ఆత్మానందములో ఉంటాడు. ఆయన ఎప్పుడు కూడా ఆత్మానందాన్ని పొందుతూ ఉంటాడు. సో ఈ రకంగా కృష్ణుడికి ఈ యొక్క భోగించాలనేటువంటి లక్షణం ఉంది కాబట్టి మనకు కూడా భోగించాలనేటువంటి లక్షణం వచ్చింది. అయితే కృష్ణుడు భోగించే విధానం వేరు, మనం భోగించే విధానం వేరు. కృష్ణుడు భోగించేటువంటి వాడు, ఆయన కర్త. మనం కృష్ణుడి ద్వారా భోగింపబడతాం. ఆ రకంగా మనం భోగాన్ని పొందొచ్చు. అంతేగాని భోక్తగా మనం భోగాన్ని పొందలేము. భోగించేటువంటి వాడు వేరు, భోగించేటువంటిది వేరు. భోగించేటువంటి వాడు కర్త అంటే పురుషుడు, భోగించేటువంటిది స్త్రీ, స్త్రీ లక్షణాన్ని కలిగి ఉండేటువంటిది. అందుకే పురుషుడు స్త్రీని భోగిస్తాడు అని అంటూ ఉంటాం మనం. అంటే భోగించేటువంటి వాడు పురుషుడు, భోగింపబడేటువంటిది స్త్రీ. అలాగే ఈ యొక్క భోగించేటువంటి లక్షణం ఇద్దరికీ ఉంది. భోగించేటువంటి వాడికి ఉంది, భోగింపబడేదానికి కూడా ఉంది. ఇద్దరికీ కూడా భోగం వస్తుంది. ఒకరికి భోగం ఎలా వస్తుంది అని అంటే భోగించడం వల్ల వస్తుంది. ఇంకొకరికి భోగం ఎలా వస్తుంది? భోగింపబడటం వల్ల భోగం వస్తుంది. అయితే మనం ఏ కేటగిరీకి చెందుతామనంటే మనందరం కూడాను భోగింపబడేటువంటి వాళ్ళం, భోగించేటువంటి వాళ్ళం కాదు, భోగింపబడేటువంటి వాళ్ళం. ప్రభుపాదులు వారు దీనికి ఉదాహరణగా ఏం చెప్తూ ఉంటారనంటే, మన శరీరంలో భోగించేటువంటిది ఏమిటి అనంటే నాలుక ద్వారా ఆహారం పోయి ఎక్కడికి వెళ్తుంది? కడుపులోకి పోతుంది. అక్కడ బాగా జీర్ణమైన తర్వాత ఈ శక్తి శరీరం అంతటికి కూడా వస్తుంది. అంటే భోగించేటువంటిది ఏది? కడుపు. మరి భోగింపబడేటువంటిది ఏది? కాళ్ళు, చేతులు, వీటన్నిటికీ కూడాను ఎలా ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? కడుపులో ఆహారం కనుక పడినట్లయితే అది బాగా డైజెస్ట్ అయిన తర్వాత అన్ని అవయవాలకు కూడాను శక్తి అనేటువంటిది వస్తుంది. అంటే దీనికి శక్తి వస్తుంది, దానికి శక్తి వస్తుంది. కానీ దీనికి శక్తి ఎలా వచ్చింది? కడుపులో ఆహారం పడడం వల్ల దీనికి శక్తి వచ్చింది. అంతేగాని చెయ్యి ఉందనుకోండి, నేనే భోగిస్తానని చెప్పేసి ఇది భోగించడం మొదలుపెట్టింది అనుకోండి, చెయ్యి అది భోగించగలదా? భోగించలేదే. అలాగే జీవి భోగింపబడేటువంటి వాడు, భగవంతుడు భోగించేటువంటి వాడు. సో భగవంతుడు కనుక భోగించినట్లయితే జీవికి ఆటోమేటిక్ గా తన వంతుది, తన వంతు భోగం తనకి వస్తుంది. ప్రభుపాదులు వారు ఇంకో ఉదాహరణ కూడా చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఒక అద్దం ముందు నిలబడి ఉన్నాం అనుకోండి, అద్దంలో మనం చూసుకుంటూ ఉన్నాం మనల్ని మనం. మనకు గనక టోపీ ఉంటే అద్దానికి, అద్దంలో ఉండే ప్రతిబింబానికి కూడా టోపీ ఉంటుంది. మరి అద్దంలో ఉండేటువంటి ప్రతిబింబానికి టోపీ కావాలంటే నువ్వు పెట్టుకుంటేనే అక్కడ వస్తుంది, లేకపోతే రాదు. మనం పౌడర్ రాసుకుంటే అక్కడ కూడా తెల్లగా కనబడుతుంది ఆ ప్రతిబింబానికి కూడా. మనం ఇక్కడ ఏదైనా బొట్టు పెట్టుకున్నాం అనుకోండి, మనం తిలకం పెట్టుకుంటే అద్దంలో ఉండే ప్రతిబింబానికి కూడా తిలకం కనబడుతుంది. అంటే ఇక్కడ ఇస్తే అక్కడ అది కనబడుతుంది, ఇక్కడ ఇవ్వకుండా అక్కడ రా అనంటే కాదు. అలాగే కృష్ణుడికి గనక మనం సంతోషింపజేసినట్లయితే, కృష్ణుడు భోగించినట్లయితే మనందరం కూడా భోగాన్ని పొందుతాం. ఎందుకు? మనందరం కూడా కృష్ణుడి యొక్క అంశలం కాబట్టి. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతనః. అంటే కృష్ణుడికి భోగించే స్వభావం ఉంది కాబట్టి మనకు కూడా భోగించే స్వభావం ఉంది. కాకపోతే తేడా ఏమిటి? కృష్ణుడు డైరెక్ట్ గా భోగించేటువంటి వాడు, మనం భోగింపబడేటువంటి వాళ్ళం. అలాగే కృష్ణుడు ఇంకొక లక్షణం ఏమిటి అనంటే ఆయన సర్వస్వతంత్రుడు. ఎవరు కూడా ఆయనకి ఫలానా రకంగా చేయాలి, ఫలానా రకంగా చేయాలనే ఆజ్ఞలు ఎవరు కూడాను కృష్ణుడికి ఇవ్వలేరు. ఎందుకనంటే కృష్ణుడు దేవాది దేవుడు, సర్వ జీవరాశులకి ఆయనమో నియంత్రించేటువంటి వాడు. కాబట్టి ఆయనకి ఎవరు కూడా ఆర్డర్స్ పాస్ చేయలేరు. ఆయన ఎట్లా చెప్తే అట్లా అందరూ కూడా వినాల్సిందే. మనం కృష్ణుడి యొక్క అంశ కాబట్టి మనకు కూడా ఈ స్వతంత్రత్వం అనేటువంటిది మనకు కూడా ఉంది. అందుకే మనందరికీ కూడాను కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు, కొన్నిటిని ఎంచుకుంటాం, కొన్నిటిని ఎంచుకోం. అదే ఈ యొక్క దీన్ని నీకు ఇక్కడ ఈ కరతాలను పట్టుకుని నేను ఇక్కడ నీకు ఎవరు బాగా డ్రెస్ చేసుకున్నారో చెప్పు అని దీన్ని అడిగాను అనుకోండి, ఇది చెప్పగలుగుతుందా? ఎందుకు చెప్పలేదు దీనికి? ఇదే చెప్పలేదు దీనికి. ఆ శక్తి దీనికి లేదు, అంటే స్వతంత్రత శక్తి దీనికి లేదు. అలాగే నన్ను కనుక అడిగారనుకోండి, నేను అందరినీ చూసి చెప్పగలుగుతాను, ఫలానా వాళ్ళు బాగా డ్రెస్ చేసుకున్నారు, ఫలానా వాళ్ళు బాగా డ్రెస్ చేసుకోలేదని చెప్పగలుగుతాను. అంటే నాకు స్వాతంత్ర్యం ఉంది, ఎవరు చేశారు ఎవరు బాగా చేయలేదు అనేటువంటి జ్ఞానం స్వాతంత్ర్యం నాకు ఉంది. కానీ ఆ స్వాతంత్ర్యం నా దగ్గర నుంచి కనుక తీసేసుకున్నాడు అనుకోండి కృష్ణుడు, అప్పుడు నేను దేంతో సమానం? జీవం లేని దాంతో సమానం. కాబట్టి కృష్ణుడు మనందరికీ కూడా ఇచ్చినటువంటి గొప్ప సంపద ఏమిటి అని అంటే స్వాతంత్ర్యం. అంటే మనం ఎంచుకునేటువంటి లక్షణం మనందరికీ ఉంది. అయితే మనం గనక ఎంచుకోవాల్సిన దాన్ని ఎంచుకుంటే భోగించాల్సింది భోగిస్తాం, ఎంచుకోకూడదు గనక ఎంచుకున్నట్లయితే దుఃఖపడతాం. అంటే జీవి కృష్ణుని ఎప్పుడు ఎంచుకున్నాడు అనుకోండి, జీవి ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటాడు. కృష్ణుని కాక మరేదైనా ఎంచుకున్నట్లయితే జీవి దుఃఖాన్ని పొందుతాడు అన్నమాట. అంటే చూసారా, రెండింటి యొక్క కాంబినేషన్, మనం భోగించాలనుకుంటున్నాం, ఆనందాన్ని పొందాలనుకుంటున్నాం, అలాగే మనకి స్వాతంత్ర్యం కూడా ఉన్నది. ఈ కాంబినేషన్ ని కనుక సరిగ్గా ఉపయోగించుకున్నట్లయితే, ఏ కాంబినేషన్ ని, స్వాతంత్ర్యము మరియు భోగించడం అనేటువంటి కాంబినేషన్ ని సరిగ్గా ఉపయోగించుకున్నట్లయితే మనం చక్కగా ఆనందంగా ఉండగలుగుతాం. ఆ కాంబినేషన్ ఏమిటి? నాకిచ్చినటువంటి స్వాతంత్ర్యాన్ని కృష్ణుణ్ణి కొలవడం ద్వారా ఆనందాన్ని పొందేటువంటి దాన్ని నేను ఎంచుకుంటాను అని కనుక ఎంచుకున్నట్లయితే మనం ఆనందంగా ఉండొచ్చు. కానీ మనకిచ్చినటువంటి స్వాతంత్ర్యాన్ని మనం దుర్వినియోగం చేసుకున్నాం అనుకోండి, ఎలా? కృష్ణుణ్ణి ఎంచుకోకుండా కృష్ణుడితో పోటీ పడి, నువ్వు ఒక్కడవేనేంటయ్యా, నేను కూడా నీతో పోటీ. శ్రీమద్ భాగవతంలో ఒక ఆయన అలాగే ఉన్నాడు, ఆయన పేరు తెలుసా మీకు ఎవరికైనా? ఒక రాక్షసుడు కృష్ణుడిలాగా డెకరేట్ చేసుకున్నాడంట, కృష్ణుడిలాగా కిరీటం పెట్టుకున్నాడు, కృష్ణుడిలాగా నెమలి పించాన్ని పెట్టుకున్నాడు, ఇంకా అంతా కూడా కృష్ణులాగే తాను కూడా వేషం వేసుకున్నాడు అనమాట. వేషం వేసుకుని అందరి దగ్గరికి వెళ్లి నేనే రియల్ కృష్ణుని, వాడు ఇమిటేషన్ కృష్ణుడు అని చెప్పేస్తాను అందరికీ కూడా అన్నో చెప్తూ ఉన్నాడు అనమాట వీడు రాక్షసుడు. కాస్త ఒకరోజు ఈయన నిజమైనటువంటి కృష్ణుడి ముందు ఎదురుపడ్డాడనమాట. ఎదురుపడి పడిన వెంటనే నోటి నుంచి విపరీతమైనటువంటి ప్రగల్భాలు వచ్చినాయి. ఎవరికి? ఇమిటేషన్ కృష్ణుడికి. నువ్వు అందరికీ కూడా చీటింగ్ చేస్తున్నావు, నేను నిజమైనటువంటి కృష్ణుని అని చెప్పేసి విపరీతంగా కృష్ణుడిని తిడుతూ ఉన్నాడంట. కృష్ణుడు అంతా కూడా చక్కగా విన్న తర్వాత సుదర్శన చక్రాన్ని తీసేసి తల నరికేసేసాడనమాట వీడు. అలాగే వాళ్ళలాగే మనందరం కూడా ఇప్పుడు అదే పరిస్థితిలో ఉన్నాం. మనందరం కూడా ఏమంటున్నాం, ఏ కృష్ణ నువ్వేనంటయ్యా ఎంజాయ్ చేసేది, నేను కూడా ఎంజాయ్ చేస్తానయ్యా, నువ్వు 16,000 మందిని పెళ్లి చేసుకుంటే నేను 16 మందినైనా పెళ్లి చేసుకుంటాను, కనీసం ఒకదాంతోనే వేగలేకపోతున్నాం, 16 మందితో పెళ్లి చేసుకున్నామని పిచ్చి పిచ్చిగా మనం మాట్లాడుతుంటాం అనమాట. అప్పుడేమవుతుంది, చివరికి మనకు దొరికేది ఏమిటి? కృష్ణుడితో కనుక మనం కంపీట్ చేసినట్లయితే, పోటీ పడినట్లయితే ఆ రాక్షసుడికి ఏం దొరికింది? తల కట్ అయిపోయింది. అలాగే మన తల కూడా కట్ అవుతుంది. ఎందుకు? మన నేచురల్ పొజిషన్, మన యొక్క సహజ స్థితి కృష్ణుడితో పోటీ పడడం కాదు. మన సహజ స్థితి ఏమిటి? కృష్ణుడికి కోఆపరేట్ చేయడం. ఎలా అయితే ఈ చెయ్యి ఉందే, చెయ్యి కనుక కడుపుతో పోటీ పడింది అనుకోండి, అన్నం తినడానికి చెయ్యి తినలేదు కాబట్టి చెయ్యి చేయాల్సిన పని ఏమిటి? కడుపుకి సహకరించాలి. ఎలా? అన్నంని చేతితో పట్టుకుని దాన్ని నోట్లో వేసినట్లయితే అది ఆహార నాళం గుండా కడుపులోకి వెళ్తుంది. అలా అయితే చెయ్యి కూడా సుఖపడుతుంది. కానీ అలా చేయకుండా చెయ్యి ఏం చేస్తుంది? నువ్వే నేను తినేది, నేను తింటాను చూడు అని చెప్పేసి తిన్నాను అనుకోండి, అప్పుడు చెయ్యి ఆనందంగా ఉంటుందా? ఉండలేదే. మరి మనం ఈరోజు చేస్తుంది అదే కదా. నువ్వేంటయ్యా కృష్ణుడు, నువ్వు ఒక్కడే ఆనందపడతావా? నేను కూడా నీతో పాటు పోటీ అయ్యా. నువ్వు పెద్ద పెద్ద రాక్షసులను చంపితే నేనేమో చిన్న చిన్న కోళ్ళని గొర్రెల్ని చంపి తినేస్తూ ఉంటాను నేను. నువ్వు ఇంతమందితో సంభోగం చేస్తే నేను కనీసం 4-5 ఎవరు దొరికితే వాళ్ళని పట్టుకొని సంభోగం చేస్తాను నేను. సో నీతో నేను పోటీ. అప్పుడేమవుతుందో, ఆ రాక్షసుడికి ఏ గతితో పట్టిందో మనకు కూడా ఆ గతే పడుతుంది. ఏ రకమైనటువంటి ఆనందం మనకి ఉండదు. సో నిజమైనటువంటి ఆనందం పొందేటువంటి వాడు ఏం చేస్తాడు, బుద్ధిని సరిగ్గా ఉపయోగించి, అసలు కృష్ణుడు నాకు స్వాతంత్ర్యం ఇవ్వాల్సినటువంటి పని లేదు, నాకేం అర్హత లేదు స్వాతంత్రం పొందడానికి, అయినా కృష్ణుడు చాలా దయామయుడు కాబట్టి నాకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు, ఆ ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని నేను దేనికి ఉపయోగించుకుంటాను, కృష్ణుడికి సేవ చేయడానికి ఉపయోగించుకుంటాను, తద్వారా నాకు రావాల్సినటువంటి భోగం నాకు వస్తుంది. అంతేగాని కృష్ణుడికి వ్యతిరేకంగా వెళుతూ కృష్ణుడితో పోటీ పడను నేను. పోటీ పడినట్లయితే ఉన్నటువంటి భోగం కూడా పోతుంది. ఈ రకంగా ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళని ఎవరంటారు, భక్తులు అంటారు. ఈ రకంగా కాకుండా కృష్ణుడితో ఎప్పుడైనా పోటీ పడడానికి ఎవరైతే ప్రయత్నిస్తారో వాళ్ళని ఏమంటారు, రాక్షసులు లేదా దానవులు అని అంటారు. మనం ఈ లీలలన్నీ కూడా చదివినప్పుడల్లా మనకు గుర్తుంది, వాళ్ళందరి దానవులకి ఒకటే కామన్ క్వాలిటీ ఒకటి ఉంటుంది. ఏమిటా కామన్ క్వాలిటీ? వాళ్ళకి ఎగ్నెస్ట్ అపోనెంట్ ఎవరు? వాళ్ళకి కృష్ణుడు లేదా విష్ణువు. విష్ణువుడితో, విష్ణువు లేదా కృష్ణుడితో స్నేహం చేస్తూ దానవుడిగా ఉండేటువంటి వాడు ఒక్కడి పేరని చెప్పగలరా మీరు? చెప్పలేరు. ఎందుకనంటే ఎవరైతే కృష్ణుడికి అనుగుణంగా వ్యవహరిస్తారో వాళ్ళు దానవులు కారు. వాళ్ళెవరు? భక్తులు లేదా దేవతలు. కృష్ణుడికి వ్యతిరేకంగా ఎవరైతే ప్రవర్తిస్తారో వాళ్ళు దానవులు. సో ఈ రకంగా మనలో దానవ గుణం చాలా ఉన్నది. ఎందుకనంటే మనం కృష్ణుల్లా ఎంజాయ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. ఈ రోజుల్లో కొంతమంది, ఎంతో మంది నేనే దేవుడు అని చెప్పుకుంటున్నారు. వాళ్ళందరూ ఎవరితో పోటీ పడుతున్నట్టు, ఈ అవతారాన్ని నేను, ఆ అవతారాన్ని నేను, మీకెవరికి తెలియదు నేను దేవుడినని, మీరు నిద్రపోతూ ఉండండి, మీకు నిజమైనటువంటి జ్ఞానం లేదు కాబట్టి నన్ను దేవుడిగా గుర్తించలేకపోతున్నారు, నేను దేవుణ్ణి అని చెప్పి ఎంతో మంది చెప్పుకుంటున్నారు. వీరికో దేవుడు ఉన్నాడు ఈ రోజుల్లో. మళ్ళీ ఆ దేవుడు దేవుడు కొట్లాడుకుంటూ ఉంటారు. దేవుళ్ళు కొట్లాడుకోవడం ఎక్కడ మనం వినలేదు. సో ఈ రకంగా ఎంతో మంది కృష్ణుడితో పోటీ పడుతున్నారు ఈ రోజుల్లో. వెంటనే మనం అర్థం చేసుకోవచ్చు, కృష్ణుడితో పోటీ పడే ప్రతి ఒక్కడు కూడా దానవుడు. మరెవరైనా నేను దేవుడు అని చెప్పుకుంటున్నాడంటే వాడు దేవుడు కాదు కదా, దానవుడు వాడు. అందుకే ప్రభుపాదులు వారు ఏమంటారు, ఇఫ్ సమ్మన్ ఈజ్ క్లెయిమింగ్ హిమ్సెల్ఫ్ టు బి గాడ్, హీఈస్ నాట్ గాడ్ బట్ ఈజ్ డాగ్. ఎవరైనా సరే నేను దేవుడిని అని చెప్పుకుంటుంటే వాడు దేవుడు కాదు, వాడు ఎవరితో సమానం, కుక్కతో సమానం. జీవోడి గాడ్ కాదు, డీవోజీ డాగ్ వాడు. సో ఈ రకంగా మనం ఎప్పుడైతే దేవుడితో గనక మనం ప్రయత్నిస్తామో, ఆయనతో పోటీ పడడానికి ప్రయత్నిస్తామో, మన యొక్క సహజమైనటువంటి లక్షణాలన్నీ పోయి ఏ లక్షణాలు వస్తాయి మనకి, రాక్షస గుణత్వం మనకి వస్తుందన్నమాట. ఎప్పుడైతే మనకి దేవుడితో పోటీ పడాలనేటువంటి కోరిక కలుగుతుందో, దేవుడు ఏం చేస్తాడు, వైకుంఠంలో ఉండేటువంటి మనల్ని కిందకి భౌతిక ప్రపంచంలోకి నెట్టివేస్తాడు. భౌతిక ప్రపంచంలోకి మనకు వస్తే మనం ఈ మూడు గుణాలకి కూడా మనం బందీలు అయిపోతాం అన్నమాట. ఏ మూడు గుణాలు? సత్వగుణము, రజోగుణము మరియు తమో గుణం అన్నమాట. ఈ మూడు గుణాలు ఎంత గట్టిగా బంధించేస్తాయంటే మనల్ని ప్రపంచానికి, ఎవరు కూడా మనల్ని ఈ యొక్క బంధనాల నుంచి విముక్తుల్ని చేయలేరు. దైవీహేష గుణమయి మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్తున్నాడంటే, ఈ దైవీహేష గుణమయి, ఈ మూడు తాళ్లతో కట్టేసినటువంటి గుణమయి ఎవరో కాదు, నా యొక్క శక్తి. ఈ శక్తిని ఎవరు కూడా దాటలేరు, దీన్ని ఎవరు కూడా తరించలేరు. దీని నుంచి బయటపడాలంటే ఒకటే మార్గం. ఏమిటా మార్గం? మామేవయే ప్రపద్యంతే, మళ్లీ నువ్వు నాకు తిరిగి శరణాగతి పొందితేనే నువ్వు ఈ మూడు గుణాలని దాటగలుగుతావు. కృష్ణుడు శరణాగతి పొందా, నేను కృష్ణుడితో పోటీ చేస్తాను, పోటీ చేస్తావా? ఈ మూడు గుణాల్లో ఉండు. ఆ మూడు గుణాలు సత్వగుణము, రజోగుణము మరియు తమోగుణం. ఈ మూడు గుణాలకు లోనైనటువంటి వాడు ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా పనులు చేస్తూ ఉంటాడు. ఈ శ్లోకంలో మనకి మూడు విషయాల గురించి చెప్పారు. ఏమిటా మూడు విషయాలు? జ్ఞానం ఎలాంటి జ్ఞానాన్ని పొందుతాడు, కర్మ అంటే ఎలాంటి పనులు చేస్తాడు, కర్త వాడు తన్ని తాను ఎలా అనుకుంటూ ఉంటాడు, ఎవరు సత్వగుణంలో ఉండేటువంటి వాడు ఎలా అనుకుంటూ ఉంటాడు, రజోగుణంలో ఉండేటువంటి వాడు తను తాను ఎలా అనుకుంటూ ఉంటాడు, తమో గుణంలో ఉండేటువంటి వాడు తనని ఎలా అనుకుంటూ ఉంటాడు, జ్ఞానాన్ని ఎలా సంపాదిస్తాడు, అలాగే ఎలాంటి పనులు చేస్తాడు అనేటువంటిది ఇక్కడ కృష్ణుడు మనకి చెప్తున్నాడు. వచ్చే శ్లోకాలు అవన్నీ కూడా చెప్పబడతాయన్నమాట. మనం ఈ రోజుల్లో మనం పొందేటువంటి జ్ఞానం ఎలాంటి జ్ఞానమో తెలుసా? ఏ గుణంలోకి వచ్చే జ్ఞానమో చెప్పగలరా? మనం ఈ రోజుల్లో జ్ఞానాన్ని పొందుతున్నాం కదా, ఎక్కడికి వెళ్తున్నామండి మనం జ్ఞానం పొందడానికి? ఎవరైనా ఇక్కడ చెప్పగలరా మనం జ్ఞానం పొందడానికి ఎక్కడికి వెళ్తున్నాము? ఈ ప్రపంచంలో జ్ఞానం పొందే ప్రదేశాలు ఉన్నాయి ఎక్కడైనా పోనీ? ఎక్కడికి వెళ్తున్నాం చెప్పండి, జ్ఞానం పొందాలంటే ఎక్కడికి వెళ్తున్నాం మనం? స్కూళ్ళకి వెళ్తున్నాం కదా, భలే నేర్పుతారు స్కూల్లో మనకి, మంచి జ్ఞానం ఇస్తారు. ఎంత మంచి జ్ఞానం ఇస్తారనంటే కృష్ణుడి నుంచి దూరంగా ఎలా వెళ్లాలో చక్కగా చెప్తారు స్కూళ్ళలో కాలేజీల్లో మనకి. వాళ్ళు చెప్పే మొట్టమొదటి విషయం ఏమిటో తెలుసా? డైరెక్ట్ గా చెప్పరు, ఇండైరెక్ట్ గా చెప్తారు. ఏమని? దేవుడు లేడు, దేవుణ్ణి నమ్మాల్సినటువంటి పని లేదు, మనందరం కూడాను కోతి నుంచి వచ్చాము చెప్తున్నారు. కావాలంటే అడగండి వాళ్ళని, వెళ్ళి అడగండి మీ పిల్లల్ని అడగండి, వాళ్ళు చెప్తారు. వాళ్ళు మనందరం ఎక్కడి నుంచి వచ్చామని చెప్తారు? కోతి నుంచి. అంటే వాడి ముత్తాత ముత్తాత కోతి అనమాట, వీడు మాత్రం ఇలా ఉన్నాడు. పూర్వకాలంలో మనం రాతి మానవులం, మనకి నాగరికత లేదు, ప్రస్తుతం నాగరికత నేర్చుకుంటున్నాం. ఏ రకంగా నాగరికత నేర్చుకుంటున్నాం? బట్టలు ఇప్పి తిరగడమే నాగరికత. ఇది మనకి స్కూళ్లలోని కాలేజీల్లోని చెప్తూ ఉన్నారు. నాగరికత అని పేరు చెప్పి అనాగరికతని మనందరికీ కూడా బోధిస్తూ ఉన్నారు. మనం దానికి పొందడానికి మన పిల్లల్ని వేల వేల రూపాయలు కష్టపడి ఫీజులు కట్టి మరీ పంపిస్తున్నాం. నాయన జాగ్రత్తగా చదువుకో నాయన అని చెప్పి మరీ పంపిస్తున్నాం. వీడు బాగా స్పాయిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఆఫ్ స్పాయిలింగ్ ఎక్కడికి పంపిస్తామంటే కాలేజీకి పంపిస్తాం. అక్కడ కూడా శుభ్రంగా స్పాయిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా హయ్యర్ లెవెల్కి వెళ్ళాలి నాయన నువ్వు అని యూనివర్సిటీలకు పంపిస్తాం. యూనివర్సిటీకి వెళ్ళేటువంటి వాళ్ళు ఏం చేస్తారు? వీడు ఎలా స్పాయిల్ అయ్యాడో వేరే 100 మందిని ఎలా స్పాయిల్ చేయాలో అక్కడ నేర్చుకుంటాడు యూనివర్సిటీలో. ఈ రకంగా ఏమవుతుంది అనంటే అనాగరికత లేదా అవిద్య అనేటువంటిది విద్య పేరు మీద మనకి చెప్పబడుతుందన్నమాట. సో ఇదే తమో గుణంలో విద్య అనమాట. విద్యను కనుక తమో గుణంలో నేర్చుకుంటే కృష్ణుడి నుంచి అది మనల్ని దూరంగా తీసుకుపోతుంది. దీనికి ఉదాహరణగా మనకి కొన్ని విషయాలు చెప్తారు. ఏమిటి అనంటే చూసారా, కొంతమంది బ్లాక్ ఆర్ట్స్ నేర్చుకుంటారు. బ్లాక్ ఆర్ట్స్ అంటే వాటిని మరి తెలుగులో ఏమంటారు మీరు? మంత్ర విద్యలు, మాయ విద్యలు అని మొన్న ఎవరో ఒక ఆయన ప్రశ్న వేశాడు. మంత్ర విద్య అనగానేమి, మాయ విద్య అనగానేమి? ఇగో ఇదే మంత్ర విద్య, మాయ విద్య. మంత్ర విద్య, మాయ విద్య అంటే కృష్ణుడి నుంచి దూరంగా తీసుకెళ్లేటువంటిది అనమాట. కొంతమంది శ్మశానాల్లో కూర్చొని ఏవో పూజలు చేస్తూ ఉంటారు, క్షుద్ర విద్యలు నేర్చుకుంటూ ఉంటారు. చేతబడులని, క్షుద్ర విద్యలని ఇవన్నీ నేర్చుకుంటారు. ఇది కూడా ఒక రకమైనటువంటి విద్యే. కానీ ఈ విద్య ఏ కేటగిరీలోకి వస్తుందంట? సత్వగుణంలోకి రాదు, రజోగుణంలోకి రాదు. ఇక ఏ కేటగిరీలోకి వస్తుంది? తమో గుణంలోకి ఎందుకు వస్తుందన్నమాట. తమో గుణం కేటగిరీ కొంత వస్తుంది అనమాట ఈ విద్య. సో ఇవి క్షుద్ర విద్యలు, ఇవేవి అనమాట. ఇక రజోగుణం కేటగిరీలోకి వచ్చేటువంటి విద్య ఎలాంటిది అనంటే, నిన్నేం చేస్తుంది అంటే పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడి సంపాదించు, కష్టపడి పనిచేయి, కష్టపడి పనిచేయి, కష్టపడి పనిచేయి, సంపాదించు, సంపాదించు. ఫ్రూటివ్ యాక్టివిటీ అంటే ఫలాపేక్షతో చేసేటువంటి కర్మని ఎలా చేయాలో మనకి నేర్పేటువంటిది రజోగుణంలో ఉండేటువంటి విద్య. అంటే మనకి ఇప్పుడు స్కూల్లో నేర్పుతుందంతా ఏమిటి అంటే రజోగుణంలో మనల్ని నేర్పేటువంటి విద్య. అంటే స్కూళ్లలో, కాలేజీల్లో మనకి ఎట్లా నేర్పుతున్నారు? పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడు, కష్టపడినాక ఏం చేయాలండి? డబ్బు బాగా సంపాదించు. డబ్బు బాగా సంపాదించిన తర్వాత ఏం చేయాలండి? బ్యాంకులో దాన్ని వేయు, బిజినెస్ చేయి, దాన్ని ఇంకా వృద్ధి చేయి. ఈ రకంగా చచ్చేంత వరకు శుభ్రంగా గాడిదలా పనిచేసి చావు. ఇదే కదా మనం వాళ్ళకి చెప్తున్నారు, ఇంకేమని చెప్తున్నారా? అంటే ఈ విద్య దేన్నండి? ఇది ఈ విద్య ఏ కేటగిరీ కింద వస్తుంది? రజోగుణం కింద వస్తుంది అనమాట. నిజంగా ఆనందంగా ఉండాలంటే అంత కష్టపడి పనిచేయాల్సినటువంటి పని లేదు. ఇప్పుడు ఈ జంతువులు, పక్షులు ఉన్నాయి కదా, వాటికి కూడా తిండి కావాలి కదా. అవి మనలాగా పొద్దున్న నుంచి 9 గంటలకు ఆఫీస్కి వెళ్ళి 5 గంటల నుంచి 5 గంటలు వెనక్కి వస్తాయి, అవి రావే. అవి పని చేయకుండానే కృష్ణుడు వాటికి ఆహారం ఇవ్వట్లేదా? మరి అవి పని చేయకుండానే కృష్ణుడు ఆహారం ఇస్తే మనం ఎందుకు అంత కష్టపడాలి? పొద్దున 6 గంటలకు వెళ్ళి నైట్ 8 దాకా పనిచేస్తే గానీ మనకు ఆహారం రాదా? ఇదంతా ఒక భ్రమ అనమాట. ఇది ఎందువల్ల వచ్చింది అని అంటే మనకి నేర్పినటువంటి విద్య వల్ల ఇదంతా కూడా వచ్చిందనమాట. ఇంతకుముందు ఎలాంటి విద్య నేర్పేటువంటి వాళ్ళు అంటే, నాయన దేవుడు అనేటువంటి వాడు ఉన్నాడు, ఎన్ని కష్టాలు వచ్చినా కూడాను మన బాధ్యత దేవుడి మీద ఆధారపడడం, కాబట్టి కష్టాలకి మనం లొంగిపోకూడదు, కృష్ణుడి మీద ఆధారపడాలి అనేటువంటి మంది మనకి చెప్పేటువంటి వారు ఇంతకుముందు. ఒక 100 సంవత్సరాలు 150 సంవత్సరాల వరకు అలాంటి విద్య నేర్పబడేటువంటిది, భగవంతుడి మీద ఎలా ఆధారపడాలి అనేటువంటి విద్య మనందరికీ కూడా నేర్పబడేటువంటిది. అంటే కృష్ణుడి దగ్గరికి ఎలా వెళ్లాలో మనందరికీ కూడా నేర్పేటువంటి వారు. కానీ ఈరోజు అలాంటిది ఏమీ లేదు. కృష్ణుడి డబ్బుతో కృష్ణుడు లేడని చెప్పిస్తున్నారు. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి అందరూ కూడా డబ్బులేస్తే హుండీలో, వాళ్ళేమో యూనివర్సిటీలు కట్టారు, పద్మావతి యూనివర్సిటీ అని వెంకటేశ్వర యూనివర్సిటీ అని కట్టి అక్కడ పిల్లలందరికీ చెప్తుంది ఏమిటి అని అంటే ఇదే, నువ్వు కోతి నుంచి వచ్చావు, దేవుడు లేడు అని చెప్పి చెప్తున్నారు. ఎవరు డబ్బు ఉపయోగిస్తున్నారు? కృష్ణుడు డబ్బు ఉపయోగించి కృష్ణుడు లేడని చెప్తున్నారు. ఇంతకంటే అన్యాయం ఏముందో చెప్పండి, అరాచకం ఏముందో చెప్పండి. కాబట్టి విద్య అనేటువంటిది ఏమిటో మనం తెలుసుకోవాలి. విద్య అంటే కృష్ణుడి దగ్గరికి తీసుకువెళ్లేటువంటిది విద్య, కృష్ణుడి నుంచి దూరంగా తీసుకెళ్లేటువంటిది అవిద్య. ఈరోజు మనందరికీ కూడా జ్ఞానం అనే రూపంలో అజ్ఞానాన్ని మనందరికీ కూడా పంచిపెడుతూ ఉన్నారన్నమాట. సో జ్ఞానం అంటే ఏమిటి? సత్వగుణం. సత్వగుణంలో జ్ఞానాన్ని పొందవచ్చు. ఆ సత్వగుణంలో పొందేటటువంటి జ్ఞానం ఎలాంటిదంట? వాడికి అర్థమవుతుంది, అహం బ్రహ్మాస్మి, నేను ఈ యొక్క శరీరాన్ని కాదు, ఆత్మ, ఈ ఆత్మ అనేటువంటిది సావు లేనటువంటిది. ఈ ఆత్మ జ్ఞానాన్ని పొందాలనేటువంటి అథాతో బ్రహ్మ జిజ్ఞాస, నేను బ్రహ్మ జిజ్ఞాసను పొందాలి, బ్రహ్మం అంటే ఏమిటో నేను తెలుసుకోవాలి. ఇది సత్వగుణంలో ఉండేటువంటి జ్ఞానం అనమాట. ఇది ఎక్కడైతే నేర్పుతారో వాళ్ళు నిజమైనటువంటి విద్య నేర్పుతున్నట్టు లెక్క. కాబట్టి ప్రభుపాదులు వారు జనరల్ గా ఏం చెప్తూ ఉంటారు మనకి, ఆయన ఎన్నోసార్లు ప్రభుపాదులు వారు చెప్పారు, ఈజ్ దేర్ ఎనీ యూనివర్సిటీ విచ్ టీచర్స్ అబౌట్ గాడ్ ఆర్ సోల్? ఈ ప్రపంచంలో ఎక్కడైనా సరే ఏ విశ్వవిద్యాలయంలోనైనా దేవుడు గురించి కానీ ఆత్మ గురించి కానీ చెప్తూ ఉన్నారా? చెప్పట్లేదు. స్కూల్ నుంచి మొదలు, ప్రిలిమినరీ స్కూల్ నుంచి మొదలు, ఎల్కేజీ యూకేజీ నుంచి మొదలు, యూనివర్సిటీ వరకు ఎక్కడ కూడా మనకి దేవుడు గురించి కానీ ఆత్మ గురించి కానీ చెప్పరు. ఒకవేళ చెప్పారు అని అంటే వాళ్ళని ఏం చేస్తారు, వాళ్ళు ఏమంటారు, ఇది మనదంతా కూడా, మన దేశం ఎలాంటిది అని అంటే ఏమిటది, సెక్యులర్ కంట్రీ అంటారు. సెక్యులర్ కంట్రీని తెలుగులో ఏమంటారు, ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యం కాదు ఇంకేదో అంటారు. మత సామరస్యం గల దేశం మనం, మత సామరస్యం గల దేశం మనం. మత సామరస్యం అని అంటే మతం అంతటిని కూడాను చంపేసే, మతం ఎక్కడ కనబడకూడదు. మత సామరస్యం అంటే అది కాదు, మతర సామరస్యం అంటే ప్రతి మతాన్ని కూడాను ఎంకరేజ్ చేయాలి. ఒక మతాన్ని ఎంకరేజ్ చేసి ఇంకో మతాన్ని కిందకి నొక్కేయకుండా అందరి అన్ని మతాలు కూడాను విస్తృతంగా తమ ప్రచారం చేసుకునేటువంటి అవకాశం ఇస్తే అది మత సామరస్యం గల దేశం. కానీ మన దేశంలో మత సామరస్యం పేరిట ఏం జరుగుతుంది, సర్వనాశనం చేస్తున్నారు, మతాన్నంతటిని కూడాను నాశనం చేస్తున్నారు. ప్రభుపాదులు దీనికి ఉదాహరణగా ఏం చెప్తారు, ఎవరికైనా సరే కన్ను చూపు సరిగ్గా లేదనుకోండి, క్యాట్రాక్ట్ వల్ల, క్యాట్రాక్ట్ అనేటువంటి ఒక పొర ఉంటుంది, ఆ పొర కన్నును కప్పేస్తుంది, కాబట్టి మనం కన్నుతో మనం సరిగ్గా చూడలేం. అప్పుడు మనం చేయాల్సిందల్లా ఏమిటి అని అంటే ఆ కన్ను రెపలో ఉండేటువంటి క్యాట్రాక్ట్ పొరని తీసేసినట్లయితే సరిగ్గా కన్నుతో మనం చూడగలుగుతాం. మరి ఇప్పుడు మన గవర్నమెంట్ ఏం చేస్తుంది, నీ కన్ను నొప్పి, సరే మా గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే కన్ను మొత్తం తీసేస్తాంలే అని అంటారు. కన్ను నొప్పి అంటే కన్ను తీస్తానంటావు ఏంటో ఆయన, కన్నులో ఉండేటువంటి రెప్ప తీయమని అంటే నువ్వేం చేస్తున్నావు, కన్ను తీసేస్తానంటావు. అంటే ఇప్పుడేంటి, మత సామరస్యం పేరిట ఏం చేస్తున్నారు వాళ్ళు, మతం మొత్తాన్ని కూడా తీసేస్తున్నారు అనమాట. అంటే ఏదైనా రిలీజియస్ అంటే వెంటనే వాళ్ళు అన్ని ద్వారాలు కూడా బంద్ చేసేస్తారు. రిలీజియస్ అంటే చాలు, డోర్స్ అన్ని క్లోజ్ చేసేస్తారు. సో ఈ రకంగా ఏం జరుగుతుంది అని అంటే మతం పేరిట ఎన్నో రకాలైనటువంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి, అరాచకాలు జరుగుతున్నాయన్నమాట. కాబట్టి ఈ ప్రపంచంలో అందరికీ కూడా అన్నో కన్ఫ్యూజన్ ఉంది. ఏమిటి జ్ఞానం అంటే ఏమిటి, కర్మ అంటే ఏమిటి, కర్త అంటే ఏమిటి, ఇవన్నీ చాలా చాలా గజిబిజిగా ఉంటుందన్నమాట. అందుకే మనకి భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు, జ్ఞానం అంటే ఏదో తలపీక్కోవాల్సినటువంటి పని లేదు, జ్ఞానం అంటే ఏమిటి, ఏదైతే కృష్ణుని దగ్గరగా తీసుకెళ్తుందో అది జ్ఞానము, ఏదైతే కృష్ణుడి నుంచి దూరంగా తీసుకెళ్తుందో అది అజ్ఞానము. కాబట్టి కృష్ణుడు 13వ అధ్యాయంలో 8వ శ్లోకం నుంచి 12వ శ్లోకం వరకు 5 శ్లోకాలలో జ్ఞానం అంటే ఏమిటో చెప్పాడు. అది చెప్పిన తర్వాత చివరిగా ఏమన్నాడు, ఇది కాక వేరేదేదైనా అంతా కూడా అజ్ఞానమే అని చెప్పేసి అన్నాడు. ఇంతకీ ఏం చెప్పాడు కృష్ణుడు జ్ఞానం గురించి చెప్తూ మనం మాట్లాడదాం. ఇక్కడ రాశారు, ఇక్కడ ఏమిటంట జ్ఞానం అంటే ఏమిటంట, వినమ్రత, గర్వరాహిత్యము, అహింస, సహనము, సరళత్వము, ప్రామాణికుడైన ఆధ్యాత్మికాచార్యుని ఆశ్రయించి సేవించుట, శౌచము, స్థిరత్వము, ఆత్మనిగ్రహము, ఇంద్రియార్థార్థముల పరిత్యాగము, అహంకార రాహిత్యము, జన్మ మృత్యు జరావ్యాధుల యొక్క దోషమును గుర్తించుట. ఇందులో ఒకటి లేదే మనకి, ఒక్కటి కూడా లేదు. దీన్ని బట్టే మనకు తెలిసిపోతుంది మనం జ్ఞానంలో ఉన్నామా అజ్ఞానంలో ఉన్నామా. మనకి చెప్పేది ఇందులో ఒకటేనే చెప్పారండి మనకి స్కూల్లో కాలేజీలో ఇప్పుడు దాకా చదివాం బోల్డ్ అని ఒకటేనా చెప్పారా, వినమ్రంగా ఉండాలని ఎవడని చెప్పాడా మనకి? ఇప్పుడు స్కూల్ కాలేజీ కనుక వెళ్తే పిల్లకాయలు ఏం నేర్చుకుంటారు వాళ్ళు, వినమ్రంగా ఉండడం కాదు. తల్లిదండ్రులు ఏమైనంటే వెంటనే పోలీస్ స్టేషన్ కూడా వెళ్లి వాళ్ళ మీద కేసు బుక్ చేయొచ్చని చెప్తున్నారు అమెరికాలో. వాళ్ళకి స్కూల్కి వెళ్తే వాళ్ళకి ఫస్ట్ ఇచ్చే నెంబర్ ఏమిటి, 1-2 అనే నెంబర్ ఇస్తారంట. ఆ నెంబరు వాళ్ళు ఏం చేస్తారు, తల్లిదండ్రులు కనుక ఏమైనా కొద్దిగా బుద్ధి చెప్పారనుకోండి వెంటనే వీడు ఏం చేస్తాడు, 1-2-1 ఫోన్ చేస్తాడనమాట. ఫోన్ చేస్తే అక్కడి నుంచి ఎవరు వస్తారు, పోలీసులు వస్తారనమాట. పోలీసులు వచ్చి ఏమిటయ్యా నీకేం బాధ, వీళ్ళు నాకు హెరాస్మెంట్ చేస్తున్నారు, వీళ్ళని తీసుకెళ్లి పడేసేయండి అని చెప్పేసి అంటారు. వాళ్ళ మీద కేసు బుక్ చేస్తారు. వినమ్రత కాదు, వాళ్ళు నేర్చుకుంటుంది ఏమిటి అని అంటే అహంకారంగా అహంకారంలో ఓలలాడుతూ ఉన్నారనమాట వీళ్ళందరూ. వినమ్రత లేదు, గర్వరాహిత్యం లేదు, అహింస. అహింస అంటే ఏమిటో మనకు తెలియదు, హింస పెరిగిపోతా ఉంది. ఇంతకుముందు నాన్ వెజిటేరియన్ వాళ్ళు తినేటువంటి సంఖ్య చాలా తక్కువగా ఉండేది 20 ఏళ్ల క్రితం. ఈ టీవీ ఇవన్నీ రావడం నుంచి నాన్ వెజిటేరియన్ తినేటువంటి సంఖ్య 200 రెట్లు పెరిగిపోయింది. 20% కాదు, 200% పెరిగింది. అంటే కొన్ని సంవత్సరాల క్రితం 100 మంది తినేటువంటి వాళ్ళు ఉంటే ఇప్పుడు వాళ్ళు ఎంతమంది అయ్యారు, 2000 మంది అయ్యారు. 2000 మంది అయ్యారు, 100 మంది కాస్త 2000 మంది అయ్యారన్నమాట. హింస పెరిగిపోతుంది, సహనం చచ్చిపోతుంది. ఈ రోజుల్లో ఎవరు కూడా సహనం అంటే వాడికి ఏమిటో తెలీదు. ఈ మాత్రం ఫ్యాన్ లేకపోతే చాలు, అబ్బా ఉక్కపోసేస్తుంది ఉక్కపోసేస్తుంది. వాడు ఏదో ఫ్యాన్తో పుట్టినట్టు, వాడు ముందు పుట్టి ఫ్యాన్ తర్వాత పుట్టినట్టు, లేదా ఫ్యాన్ ముందు పుట్టి వాడు తర్వాత పుట్టినట్టు. సో ఈ రకంగా మనం సహనం లేదు, ఏమీ లేదు. ఆధ్యాత్మికాచార్యుని సేవించడం అంటే ఏమిటో తెలియదు. ఆధ్యాత్మికాచార్యుడు అంటే ఎవరో తెలియదు మనకి, ఇంకా వాళ్ళని సేవించే మాట వేరే. సో ఈ రకంగా కృష్ణుడు ఈ లిస్టులో అన్ని చెప్తున్నాడు. ఏమని, ఇవన్నీ కూడా జ్ఞానము. ఇంకా అనాసక్తి, బిడ్డలు, భార్య, గృహము, వీటి మీద అనాసక్తి, ఈ ఉన్న ఈ యొక్క బంధాల నుంచి విముక్తి, సుఖదుఖ సమయములందు సమానత్వము, నాయందు నిత్యమును విశుద్ధమైన భక్తి, ఏకాంత స్థలమును నివసించవలనని కోరిక, సామాన్య జనసమూహమునందు అనాసక్తి, ఆత్మ సాక్షాత్కారం యొక్క ప్రాముఖ్యమును అంగీకరించుట, పరమసత్యమును తాత్వికముగా అన్వేషించుట, ఇవన్నీ జ్ఞానమని నేను చెప్పుదును. ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు, సాక్షాత్ కృష్ణుడు స్వయంగా చెప్తున్నాడు ఏమిటి నేను జ్ఞానం అని దేని అనుకుంటాను అనేది చెప్తున్నాడు. ఇంకా దీని తర్వాత ఏమంటున్నాడు కృష్ణుడు, దీనికంటే వేరుగా ఉన్నది ఏదైనా అజ్ఞానమే. అంటే ఇప్పుడు లిస్టులో రాసినటువంటి కాక ఏదైనా ఉంటే అదంతా కూడా అజ్ఞానమే. ఇందులో ఎక్కడైనా రాశారండి, బాగా మానవ జన్మలో ఎత్తినటువంటి వాళ్ళందరూ కూడా పొద్దున్న 8 గంటలకి ఆఫీసు వెళ్లి రాత్రి 10 గంటల దాకా పనిచేసి డబ్బులు బాగా సంపాదించడం జ్ఞానం అని రాశారా? రాయలేదు. భార్యాపిల్లలతో జీవితం అంతా కూడా భార్యాపిల్లలకు అంటిపెట్టుకోమని రాశారా? ఇక్కడ లేదు. ఇక్కడ ఏమని రాస్తారు, భార్యాపిల్లల మీద అనాసక్తి కలిగి ఉండాలి, అనాసక్తి అని అంటే వదిలేసి వచ్చామని చెప్పలేదు ఎవరు ఇక్కడ. మనం చేయాల్సినటువంటి డ్యూటీస్ చేస్తూ అటాచ్మెంట్ వాళ్ళ మీద పెంచుకోకుండా అటాచ్మెంట్ ఎవరి మీద పెంచుకోమన్నారు? కృష్ణుడి మీద పెంచుకోమన్నారు అన్నమాట. సో ఈ రకంగా ఇందులో ఒకటి కూడా మనకి ఈరోజు నేర్పట్లేదు. కాబట్టి మనకి నేర్పేటువంటిది ఈ రోజుల్లో ఏమిటి? విద్య కాదు, అవిద్య. అలాగే మనం ఈరోజు చేసేటువంటి కర్మలు ఎలాంటివి అంటే ఉగ్ర కర్మలు, మామూలు కర్మలు కాదు. సాధారణంగా మనకి ఎలాంటి పనులు చేసి సంపాదన పొందాలని చెప్పారు శాస్త్రాల్లో అనంటే, కృషి గోరక్ష వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజ. సొసైటీలో ప్రతి ఒక్కరూ కూడా పనిచేయమని ఎక్కడ చెప్పట్లేదు, కర్మ చేయమని చెప్పట్లేదు. కర్మ అందరూ చేయాలి, కానీ వారు చేసేటువంటి కర్మ వేరే. డబ్బు సంపాదన అనేటువంటిది కేవలం ఒకే ఒక వర్గం చేస్తుంది. ఆ డబ్బు సంపాదన ఎవరు చేస్తారు? గృహస్థులు మాత్రమే చేస్తారు. సన్యాసులు డబ్బు సంపాదించరు, బ్రహ్మచారులు డబ్బు సంపాదించరు, వానప్రస్థులు డబ్బు సంపాదించరు. ఇక డబ్బు సంపాదించేటువంటి వాళ్ళు ఎవరు? కేవలం గృహస్థాశ్రమంలో ఉండే వాళ్ళు డబ్బు సంపాదిస్తారు. ఆ సంపాదించిన డబ్బు కూడా వాళ్ళు కూడబెట్టుకోరు. వాళ్ళు ఏం చేస్తారు? 50% దాన్ని ఎవరికి ఇవ్వాలి? కృష్ణ భక్తి ప్రచారానికి ఇవ్వాలి. ఈరోజు మనం కృష్ణ భక్తి ప్రచారానికి ఏమీ ఇవ్వలేకపోతున్నాం. కారణం ఏమిటి అంటే మనం సంపాదించే డబ్బు చాలా తక్కువ కాబట్టి. ఎందుకు తక్కువ డబ్బు సంపాదిస్తున్నాం? మనతో పాటు ప్రతి ఒక్కడు పోటీయే. 70 ఏళ్లప్పుడు కూడా వాడు ఉద్యోగం చేస్తానంటాడు, వదలడు వాడు ఉద్యోగం. 50 ఏళ్లకు ఉద్యోగం వదిలేయాలని చెప్తున్నారు శాస్త్రం ప్రకారం. వానప్రస్థాశ్రం ఎక్కడ తీసుకోవాలి? 50 ఏళ్లప్పుడు తీసుకోవాలి. 50 ఏళ్లప్పుడు తీసుకోవడం అంటే అక్కడి నుంచి ఇంకా వర్క్ పని చేయకూడదు, కేవలం భగవంతుని ఆశ్రయించి భగవంతుడికి సంబంధించినటువంటి కార్యకలాపాలు చేయాలని చెప్తున్నారు. కానీ ఈ రోజుల్లో 75 ఏళ్ల వరకు పనిచేస్తూనే ఉంటాడు. వాడికి కనబడదు, ఇలాగా సోడా బుడ్డి కలద్దాలు పెట్టుకుని ఇలా చూసుకొని రాసుకుంటూ ఉంటాడు. డబ్బు 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 చచ్చేంత వరకు డబ్బే. కాబట్టి ఇంతమంది పనిచేస్తున్నారు, పోనీ ఏమైనా మాతాజీలు, మాతాలు చేయాల్సిన పని ఏమిటి? వాళ్ళు చక్కగా పిల్లల్ని చూసుకొని పిల్లల్ని సరైనటువంటి పద్ధతుల్లో వాళ్ళని పెంచాలి. కానీ ఈ రోజుల్లో వాళ్ళు పిల్లల్ని గాలికి వదిలేసి వాళ్ళు కూడా అన్న సంపాదనకు మొదలుపెట్టారన్నమాట. అంటే మొత్తం సోషల్ స్ట్రక్చర్ లో కేవలం ఒక వర్గం మాత్రమే పనిచేయాలి, కానీ ఇప్పుడు అందరూ పనిచేస్తున్నారన్నమాట. అందరూ పనిచేస్తున్నారు కాబట్టి ఉద్యోగం ఎలా దొరుకుతుంది? అందరికీ ఉద్యోగాలు దొరకవే, అందుకే ఉద్యోగాలు తక్కువైపోయినాయి. గవర్నమెంట్ మనకేం చెబుతూ ఉంటుంది ఎప్పుడు కూడాను, మేము వచ్చినాక 1000 ఉద్యోగాలు తెప్పిస్తాం, మాకు ఓటేయండి అని చెప్తుంది. మనం గొర్రెలాగా వాళ్ళకు ఓటేస్తూ ఉంటాం. ఈ రకంగా అసలు మనకి మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామనంటే, చీకట్లో ఉండేటప్పుడు ఏమి కనబడదు చూసారా? కనబడినప్పుడు వాడు ఇలా ఇలా ఎత్తుక్కుంటూ ఉంటాడు, ఇటు నుంచి అక్కడికి, అటు నుంచి ఇక్కడికి ఇలా తిరుగుతూ ఉంటాడు. వాడికి ఏం అనిపించట్లేదు, ఏం గోచరించట్లేదు. అలా మనందరం కూడా చీకట్లో, మనల్ని చీకటి కొట్లో బంధించేసి మనతో ఆడుకుంటూ ఉన్నారన్నమాట ఈ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా. కాబట్టి భగవద్గీత దేంతో చెప్పారు? భగవద్గీత కృష్ణ సూర్య సమ మాయాహి అంధకార. కృష్ణుడు సూర్యునితో సమానము, మాయా అంధకారంతో సమానం. కాబట్టి ఎన్నో వేల సంవత్సరాల నుంచి మనందరం కూడా ఈ యొక్క చీకట్లో మగ్గిపోతున్నాం. కాబట్టి మనం కాస్త డోర్స్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే ఆ కృష్ణుడు మన మీద, కృష్ణుడి యొక్క సూర్యకిరణాలు మన మీద పడితే అప్పుడు మనకి తెలుస్తుంది ఏది నిజం, ఏది సత్యం, ఏది అసత్యం, ఏది విద్య, ఏది అవిద్య, ఇవన్నీ కూడా తెలుస్తాయి అన్నమాట. కాబట్టి మనం భగవద్గీత చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా భగవద్గీత వినాలి. డిస్కో డాన్సులు బాగా జాగ్రత్తగా చూస్తాం మనం, కానీ భగవద్గీత సరిగ్గా వినయ్యా అనంటే వినడానికి కష్టం. డిస్కో డాన్స్ ఎందుకు బాగా జాగ్రత్తగా చూస్తామనంటే ఇంకా మగ్గిపోవడానికి, ఇంకా చీకట్లో ఇంకా చీకటిని చూడడానికి అన్నమాట. భగవద్గీత మనల్ని చీకటి నుంచి విముక్తుల్ని చేస్తుంది, లైట్లోకి తీసుకొస్తుంది అనమాట. లైట్లో కనుక వచ్చామనుకోండి వెంటనే గుర్తించగలుగుతాం, ఇక్కడ ఫ్యాన్ ఉంది, ఇక్కడ లైట్ ఉంది, ఇక్కడేమో ఇది ఉంది, మృదంగం ఉంది, ఇవన్నీ చూడగలుగుతాం. అంటే ఏది ఎలా చూడాలో అలా చూడగలుగుతాం లైట్లో వస్తే. చీకట్లో ఏమనిపిస్తుంది? అంతా ఒకటే, ఎక్కడ చూసినా చీకటే, నల్లగా ఉందండి, ఏమిటో నల్లగా ఉందండి అని చెప్తూ ఉంటాం మనం. నల్లగా ఉండదా మరి చీకటి? ఎక్కడ చూసినా చీకటి, అంతా నల్లగానే కనబడుతుంది. కాబట్టి లైట్లోకి రా. లైట్లోకి రావాలంటే నువ్వేం చేయాలి? భగవద్గీతని అర్థం చేసుకోవాలి. భగవద్గీతని అర్థం చేసుకున్న వాళ్ళ దగ్గర నుంచి విని అర్థం చేసుకోవాలి. అందుకే ఇక్కడ కృష్ణుడు తచ్చును అంటున్నాడు, వినయ అర్జున నేను నీకు చెప్తున్నాను, సత్వగుణంలో ఉండేటువంటి వాళ్ళు ఎలాంటి జ్ఞానాన్ని పొందుతారు, రజోగుణంలో ఉండేటువంటి వాళ్ళు ఎలాంటి జ్ఞానాన్ని పొందుతారు, తమోగుణంలో ఉండేటువంటి వాళ్ళు ఎలాంటి జ్ఞానాన్ని పొందుతారు, ఇవన్నీ కూడా నీకు చెప్తాను, శ్రద్ధగా విను అని చెప్పేసి ఇక్కడ కృష్ణుడు అర్జునుడితో చెప్తున్నాడు. ఇంతకీ అవి ఏమిటి? అవన్నీ కూడాను మనకి వచ్చే శ్లోకాల్లో వస్తాయి. రాబోయే శ్లోకాల్లో మనం నేర్చుకుందాం. ప్రశ్నలు ఏమైనా ఉన్నాయండి?
కొనుగోలు చేస్తారు వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు కదా, వాళ్ళ అసంటి బ్రాహ్మణులే కరువు అయిపోతే మళ్ళీ విద్యాబోధన ఎలా జరుగుతుంది ప్రపంచం బట?
వెరీ గుడ్, మంచి ప్రశ్న. బ్రాహ్మణులే లేక అసలు యాక్చువల్ గా సొసైటీలో ఎవరు బోధించాలి? బ్రాహ్మణులు బోధించాలి. బ్రాహ్మణుల డ్యూటీ ఏమిటి? బోధించడం. పఠన్ పాఠన్ యజన్ యాజన్ దాన్ ప్రతిగ్రహన్, అది బ్రాహ్మణుడి యొక్క డ్యూటీ. పఠన్ అంటే వేదాలు వైదిక గ్రంథాలన్నీ చదివి పాఠన్ వేరే వాళ్ళకి చెప్పాలన్నమాట. యజ్ఞాలు చేయాలి, వేరే వాళ్ళ చేతి యజ్ఞాన్ని చేయించాలి. దానం తాను గ్రహించాలి, వేరే వాళ్ళకి దానాన్ని ఇవ్వాలి. అది ఏ దానమైనా అవ్వచ్చు, విద్యాదానం అవ్వచ్చు, ఇంకే దానమైనా అవ్వచ్చు. మరి బ్రాహ్మణ్ లేకపోతే విద్యాబోధన ఎలా జరుగుతుంది అనే ప్రశ్న వేస్తున్నాడు. మంచి ప్రశ్న. ఎందుకనంటే కరెక్ట్, ఈ రోజుల్లో బ్రాహ్మణుడు ఎవడు లేడు, ఒక్కడు కూడా బ్రాహ్మణుడు లేడు. బ్రాహ్మణుడు అని అంటే ఎవరు, బ్రాహ్మణ కులంలో పుట్టినంత మాత్రాన బ్రాహ్మణుడు అయిపోడు. బ్రాహ్మణుడు అంటే క్వాలిఫికేషన్ కావాలి, అర్హత కావాలి. సమోదమో తపస్సౌచం క్షాంతిరార్జవమేవచ జ్ఞాన విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావచ. సమము దమము శౌచము ఇవన్నీ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు బ్రాహ్మణులు. అంతేగాని ఒక జంజం వేసుకున్నంత మాత్రం వాడు బ్రాహ్మణుడు అయిపోడు. ప్రభుపాదులు వారు ఏమంటారు, నల్ల కోట వేసుకున్న ప్రతి ఒక్కడు లాయరు అయిపోలేడు, తెల్ల కోట వేసుకున్న ప్రతి ఒక్కడు డాక్టరు అయిపోలేడు. అలాగే ఒక సూత్రం ఉంది కదా, ఒక నాకు ఒక జంజం ఉందని చెప్పేసి బ్రాహ్మణుని చూపించారనుకోండి, వాడు బ్రాహ్మణుడు కాదు. బ్రాహ్మణుడు అంటే ఎవరు, గుణాలతో నిండి ఉండాలి బ్రాహ్మణుడు అనేటువంటి వాడు. కాబట్టి ఈ రోజుల్లో బ్రాహ్మణుడు ఏంటండి, క్షత్రియుడు కూడా లేడు. వీళ్ళు పీకు తినే రాబందులు, వీళ్ళు మనల్ని పాలించేటువంటి వాళ్ళు క్షత్రియులు. వాళ్ళు పీకు తినేటువంటి రాబందులు, శవం మీద కూడా డబ్బులు వేస్తే అది కూడా తీసేసుకుంటారు వాళ్ళు, అలాంటి వాళ్ళు. అవునా కాదా? మనం వాళ్ళకు ఓట్లు వేస్తున్నాం. క్షత్రియులు, క్షత్రియుడు అంటే ఏమిటి, ప్రొటెక్ట్ చేయాలి, రక్షించాలి. ఏమిటి రక్షించాలి? భగవంతుని మీద మనకుండేటువంటి నమ్మకాన్ని రక్షించేటువంటి ఆ పరిస్థితిని కల్పించాలి. వాడు నిజమైనటువంటి క్షత్రియుడు. అలాంటి క్షత్రియుడు ఒక్కడేనా ఉన్నాడా ఇప్పుడు? ఎవడూ లేడు. పోనీ నిజమైనటువంటి వైశ్యుడు ఉన్నాడంటే వాడు కూడా లేడు. సిటీల్లో వైశ్యులు ఎవరూ లేరు. ఎందుకు? వైశ్యుడు అంటే ఎవరు, కృషి గోరక్ష వాణిజ్యం వైశ్య కర్మ స్వభావజ. కృషి, కృషి అనంటే పంటలు పండించడం, గోరక్ష ఆవుల్ని కాపాడడం, వాణిజ్యం, వాణిజ్యం అనంటే ఇగో సెల్ ఫోన్లు అమ్మేవాడు వాణిజ్యం అనరు. వాణిజ్యం అనంటే పంటలు పండినటువంటివి వేరే వాళ్ళకి సేల్ చేసి వాళ్ళ దగ్గర ఉండేటువంటిది తీసుకోవడం అనమాట, అలా డిస్ట్రిబ్యూట్ చేయడం అనమాట. అది వాణిజ్యం అంటే. నిత్య అవసరాలను ఎవరైతే జనరల్ గా అమ్ముతూ ఉంటారో వాళ్ళు వాణిజ్యం కింద వస్తారు. ఈ రోజుల్లో వాణిజ్యం డబ్బు బాగా దేనికి వస్తుంది, నిత్యావసర వస్తువులు ఎవడు అమ్మితే వాడికి డబ్బు రాదు. బాగా టోపీయాలనుకుంటే కెమెరా అని చెప్తారు వాడు, 2,550 రూపాయలు అంటాడు. వాడుకునేది మాత్రం 5 రూపాయలకు 10 రూపాయలకు ఉంటాడు. ఇంపోర్టెడ్ కెమెరా అంటాడు, ప్రత్యేకంగా రాస్తారు ఇంపోర్టెడ్. అమెరికా నుంచి వచ్చిందని అంటే 1,000 రూపాయలు ఎక్కువ పెట్టుకుంటారని తెలుసు. మనం అందరం మూర్ఖులని వాళ్ళకి తెలుసు. సో ఈ రకంగా వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ రోజుల్లో, ఇంపోర్టెడ్ వాచెస్, ఇంపోర్టెడ్ సెల్ ఫోన్స్, ఇంపోర్టెడ్ కెమెరాస్, అంతా ఇంపోర్టెడ్. మనందరినీ కూడాను నరకానికి ఇంపోర్ట్ చేసేసుకుంటున్నారు వీళ్ళందరూ. సో ఇది వాణిజ్యం కాదంట. వాణిజ్యం అంటే ఏమిటి అంటే, సొసైటీలో 4 కనుక ఉన్నట్లయితే సమంగా సాగుతుంది అన్నమాట. ఎవరు, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు కనుక ఉన్నట్లయితే అంతా కూడా పరిపాలన సమంగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది. కానీ ప్రపంచంలో ఉండేవాళ్ళందరూ ఎవరు, శూద్రులే. ఒక్కడు కూడా బ్రాహ్మణుడు లేడు, క్షత్రియుడు లేడు, వైశ్యులు కూడా అక్కడక్కడ మనకు కనబడతారు అంతే. మన శరీరం నుంచి తలకాయ తీసేశారనుకోండి, శరీరం ఏమైనా ఫంక్షన్ అవుతుందా? అవ్వదు. బ్రాహ్మణుడు అంటే ఎలాంటి వాడు, ఒక సొసైటీకి తలకాయ లాంటి వాడు అనమాట. తలకాయ అనంటే మెదడు లాంటి వాడు అనమాట. మెదడు లేకపోతే పిచ్చివాడు కింద ఎలాగైతే ప్రవర్తిస్తారో, ఈ ప్రపంచం పిచ్చిగా ఉంది. ఎందుకనంటే మెదడు ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరు లేరు కాబట్టి. కాబట్టి ఈ యొక్క భగవద్గీత ద్వారా మనందరం కూడాను మెదడు కలిగినటువంటి వాళ్ళం అవ్వాలి. అయి ఈ ప్రపంచంలో బ్రాహ్మణుల్ని మనం తీసుకురావాలి. మనం బ్రాహ్మణత్వాన్ని పొంది వేరే వాళ్ళకి బ్రాహ్మణత్వాన్ని మనం ప్రసాదించాలన్నమాట. అప్పుడే ఈ సొసైటీలో జ్ఞానం అనేటువంటిది ఇవ్వబడుతుంది వేరే వాళ్ళకి, లేకపోతే కష్టం.
బ్రాహ్మణుడు కొలువు చేస్తే కుక్కతో సమానం అంటుంది కదా.
ఒకసారి వేరే వాళ్ళకి ప్రశ్న
బ్రాహ్మణుడు కొలువు చేసినట్టయితే కుక్కతో సమానం అంటారు ప్రభుపాదుల వారు.
బ్రాహ్మణుడు
బ్రాహ్మణుడు విసర్జల కొలువు చేసినట్టయితే కుక్కతో సమానం అని చెప్తున్నారు.
అర్థం కాలేదు.
బ్రాహ్మణుడు విసర్జన గల కొలువు చేసినట్టయితే కుక్కతో సమానం.
బ్రాహ్మణుడు వినబడింది, చివరి వినబడింది, మధ్యలో మెల్లగా చెప్పండి. బ్రాహ్మణులు ఇతర దగ్గర డ్యూటీలు చేస్తేవాడు శూద్రుడితో సమానం, కరెక్ట్. బ్రాహ్మణుడు వేరే వాడి దగ్గర పనిచేయడు. వాడు పనిచేస్తున్నాడు అంటే వాడు బ్రాహ్మణుడు కాదు. బ్రాహ్మణుడు ఎవరి దగ్గర పనిచేయడు. ఇంకేమైనా ఉన్నాయి ప్రశ్నలు? ఇంకెవరికైనా ఉన్నాయి ప్రశ్నలు? మాతాజీస్ ఎవరికైనా ఉన్నాయి ప్రశ్నలు? ప్రభుజీస్, మాతాజీస్ సంకోచించకుండా అడగండి, ప్రశ్నలు ఏమైనా ఉంటాయి. సరే, కాసేపు కీర్తన చేసిన తర్వాత ప్రసాదం తీసుకోవచ్చు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే,